సంసార దవాగ్రి తప్తుడై ఉన్నటువంటి శిష్యుడు తనకు ఇటువంటి గొప్ప ఉపకారం చేసినటువంటి, తనని అనంతమైనటువంటి ఆనందంలో నిలిపినటువంటి, తన జన్మని సార్థకం చేసుకోవటానికి అవకాశం కల్పించినటువంటి ఆ గురువు గుర్తుకొచ్చాడు. మరి గురువు గుర్తుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడో చూడండి, 487 శ్లోకం. నమో నమస్తే గురవే మహాత్మనే, విముక్త సంగాయ సదుత్తమాయ, నిత్యాద్వయానంద రస స్వరూపిణే, భూమ్నే సదా పారదయాంబుధామ్నే, మహాత్మనే గురవే, మహాత్ముడైనటువంటి ఓ గురుదేవా, తే నమో నమః, నీకు నమస్కారం నమస్కారం. నమో నమస్తే అంటే తే నమో నమః, నీకు నమస్కారం నమస్కారం, నీకు ఇవే నా నమస్కారాలు. విముక్త సంగాయ, సమస్తమైనటువంటి బంధాల నుంచి విడుదల పొందినటువంటి అసంగుడివి, సదుత్తమాయ, సత్పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడివి, అసలే సత్పురుషులు వాళ్ళల్లో ఉత్తముడైనటువంటి వాడు. నిత్య అద్వయ ఆనంద రసస్వరూపుణే, నిత్యమైనటువంటి అద్వయమైనటువంటి ఆనంద రసస్వరూపుడివి, సదా ఎల్లప్పుడు కూడా అపార దయా ధామ్నే. అపార దయా అంటే అపారమైనటువంటి కరుణా కటాక్షం, అపారమైనటువంటి దయ, సముద్రుడైనటువంటి నీవు భూమ్నే పరబ్రహ్మ స్వరూపుడివి అని గురువుని ప్రశంసిస్తూ ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఓ గురుదేవా, ఓ మహాత్మా, ఓ మహాత్ముడైన గురుదేవా, సమస్తమైనటువంటి బంధనాల నుంచి విముక్తి పొందినటువంటి వాడివి నీవు, సత్పురుషులందరిలో కూడా ఉత్తమోత్తమైనటువంటి వాడివి, నిత్యమైనటువంటి అద్వయమైనటువంటి ఆనంద రసస్వరూపుడివి నీవు, పరబ్రహ్మస్వరూపుడివి, సర్వదా అపార దయా సముద్రుడివి, అటువంటి నీకు నా నమస్కారాలు అంటున్నాడు. ఇక్కడ గురువుని మహాత్మా అని సంబోధిస్తున్నాడు. ఇది మొట్టమొదటి పదం. ఎందుకని మహాత్మా అని సంబోధిస్తున్నాడు ఇక్కడ గురువుని? సాధారణంగా ఈ పదాలన్నీ కూడా మామూలుగా వాడేస్తూ ఉంటాం. ఎందుకు పనికిరాని వాడి దగ్గర కూడా మనం చాలా గొప్పగా ప్రశంసిస్తూ ఉంటాం, ఏదన్నా మనకు ప్రయోజనం ఉన్నా వాడిని ఎగతాళి చేయాలని. కానీ ఇక్కడ మాత్రం ఒక్క పదం కూడా అట్లా అనవసరంగా వాడేటువంటిది ఉండదు. ఇక్కడ మహాత్మాని ఎందుకు సంబోధిస్తున్నాడు? ఎన్నో బలహీనతలతోటి దారి తెన్ను తెలియక కేవలం తినటం తిరగటం సంపాదించుకోవటం అనుభవించటం అనేటువంటి పనులతో కాలం గడుపుతూ ఒక పశువులాగా ఒక జంతువులాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి మనకి ఎంతో దయతోటి జ్ఞానబోధ చేసి మన యొక్క స్వరూపాన్ని మనకి తెలియజేసి ఈ సంసార సాగరం నుంచి తరించేటువంటి ఉపాయాన్ని మనకి తెలియజెప్పి ఆ మార్గంలో మనల్ని నడిపించినటువంటి కరుణాసముద్రుడైనటువంటి వాడు గనక గురువు, ఆయన మహాత్ముడు. గురువు అంటే మనలో ఉన్నటువంటి లోపాలని కూడా సరిచేయటానికి ప్రయత్నం ఇచ్చేవాడు, మనని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు, మనకు అర్థమయ్యేటువంటి విధంగా జ్ఞానాన్ని మనకు అందించేటువంటి వాడు, మనం సాధన చేయటానికి తేలిగ్గా ఉపాయాన్ని కూడా అందించేటువంటి వాడు. ఈ ప్రకారంగా ఎంతో కరుణాసముద్రుడైతే తప్ప ఇన్ని రకాలైనటువంటి మనకి అనుకూలంగా నడవటానికి ప్రయత్నించడం, అందుకనే అలా ప్రయత్నించినటువంటి వాడు కనుక మహాత్మా అంటున్నారు. మహాత్ముడే కాదు, అటువంటి గురువు ఎలాంటి వాడంటే సంగరహితుడు అని అంటున్నారు. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలతో అతుక్కుపోయి ఉంటారు సాధారణంగా అందరు కూడా. ఆ గురువు కూడా అంతకుముందు ఎప్పుడో ప్రాపంచిక విషయాల్లో ఉన్నటువంటి వాడు, కానీ తన యొక్క జన్మని సార్థకం చేసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతోటి ఈ ప్రాపంచిక విషయాల నుంచి వెనక్కి మళ్ళి పరమాత్మను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది తాను పొందినటువంటి జ్ఞానాన్ని నలుగురికి అందించాలి అనేటువంటి భావనతోటి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఇతరులకి అందిస్తున్నటువంటి వాడు గురువు గనక ఆయన ఇప్పుడు ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఉన్నాడు గనక సంగరహితుడు. కాబట్టి అటువంటి వాడు అసంగుడు. అసంగుడైనటువంటి వాడే సరైనటువంటి మార్గాన్ని చూపించగలుగుతాడు. ఈ రోజుల్లో కూడా కావలసినంత మంది దొంగ సాధువులు, దొంగ గురువులు అనేక మంది బయలుదేరి వస్తూ ఉన్నారు. వేరువేరు పేర్లతో వస్తూ ఉంటారు. కానీ ఎవరైతే నిజంగా శిష్యుల యొక్క ఉన్నతి కోసం నిరంతరము కూడా కష్టపడుతూ ఉంటారో, ఎవరైతే శిష్యుల యొక్క ఉన్నతి కోసం నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారో, అదిగో అటువంటి వాడే సద్గురువు, అటువంటి వాడే అసంగుడు, అటువంటి వాడే సరైనటువంటి దారి చూపించగలిగినటువంటి వాడు. అటువంటి గురువుని ఇక్కడ ఏమంటున్నారంటే సత్ ఉత్తమ, సదుత్తమ అంటే సత్పురుషులందరిలో కూడా ఉత్తముడైనటువంటి వాడు అని. తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నించడమే అది సత్పురుషుల లక్షణం. నా స్వరూపం ఏమిటి అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం, నా జీవితం యొక్క నా జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అని నిర్ణయించుకోవటం, ఈ లోకంలో అసలు నేను ఎందుకు పుట్టాను, పుట్టిన తర్వాత నేను చేయాల్సినటువంటి పని ఏమిటి అని ఆలోచించుకునేటువంటి వాళ్ళు సత్పురుషులు. అటువంటి సత్పురుషుల్లో కూడా ఉత్తముడైనటువంటి వాడు ఎవరు అని అంటే తాను తరించటమే కాక ఇతరులను కూడా తరింపజేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, 10 మందికి మేలు చేయాలి అనేటువంటి సత్సంకల్పం కలిగినటువంటి వాడు, 10 మందిని తరింపజేయాలనేటువంటి ఆలోచనతోటి జ్ఞాన భిక్షని ప్రసాదించేటువంటి వాడు. కాబట్టి ఆయన సత్పురుషులందరిలో కూడా ఉత్తముడు, ఉత్తములందరిలోకి ఉత్తముడు, ఉత్తమోత్తముడైనటువంటి వాడు. ఇక గురువు అయినటువంటి వాడు నిత్యము అద్వయము అయినటువంటి ఆనంద రసస్వరూపుడు, నిత్యాద్వయానంద రసస్వరూపుడే అన్నారు. నిజంగా పరబ్రహ్మ స్వరూపుడే ఆ గురువు. ఎందుకనంటే ఆ గురువు మోక్షాన్ని అందుకున్నటువంటి వాడు కనుక, మోక్షాన్ని అందుకున్నటువంటి వాడు ఆనంద రసస్వరూపుడుగా ఉంటాడు, పరమానంద రసస్వరూపుడుగా ఉంటాడు. ఆ ఆనందం కూడా తాత్కాలికమైంది కాదు, నిత్యము ఉండేటువంటి ఆనందం, నిత్యము నిరంతరము ఉండేటువంటి ఆనందం. అంతేకాకుండా ఆనందం కంటే వేరైనటువంటిది ఏమీ ఉండదు, అద్వయం, అద్వయమైనటువంటి ఆనందం ఉన్నటువంటి వాడు. కాబట్టి గురువు స్వయంగా ఆ బ్రహ్మమే అయ్యాడు గనక, పరమాత్మే అయ్యాడు గనక, ఆ బ్రహ్మము లేదా పరమాత్మ ఆనంద స్వరూపుడే గనక, ఆనందమే తన యొక్క స్వరూపం గనక ఆయన నిత్యానంద స్వరూపుడైనటువంటి వాడు. ఇక్కడ గురువు యొక్క స్థూల శరీరాన్ని గురించి శిష్యుడు మాట్లాడటం లేదు. బాహ్యమైనటువంటి రూపానికో భౌతికమైనటువంటి దేహానికో విలువ ఇవ్వటం లేదు. ఇక్కడ ఆత్మస్వరూపుడుగా పరమాత్మస్వరూపుడుగా ఆ గురువుని కీర్తిస్తున్నాడు. ఎందుకంటే తాను తరించి తనను కూడా తరింపజేస్తున్నాడు. అదిగో అటువంటి గురువు ఆనంద స్వరూపుడు, ఆయన స్వయంగా పరమాత్మ. పరమాత్మ అంటే ఆనంద స్వరూపమే, కాబట్టి ఆయన ఆనంద స్వరూపుడు. ఇక అపార దయాసముద్రుడు అని. నిజంగా గురువుకు ఉండవలసినటువంటి లక్షణాలు ముఖ్యంగా 3 ఉన్నాయి. 1 శ్రోత్రియుడు, 2 బ్రహ్మనిష్ఠుడు, 3 కరుణాసముద్రుడు. శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు, అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఇతరులకి అందించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని శ్రోత్రియుడు అని అంటారు. అలాగనే శ్రోత్రియుడు అని అంటే ఊరికినే ఆ వేదాల యొక్క లేదా ఉపనిషత్తుల యొక్క భావం తెలిస్తే చాలదు, కొంచెం అనుభవ జ్ఞానం కూడా ఉండాలి. అంటే తెలుసుకున్నటువంటి విషయాలు తన యొక్క అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు కావాలి. అలా అనుభవంలో ప్రయత్నం చేసినటువంటి వాడే తన అనుభవాన్ని తన మాటల రూపంలో ఇతరులకి చెప్పగలుగుతాడు. తాను ఏమాత్రం అనుభవం లేకపోతే శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని మాత్రమే అందించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని తన అనుభవంతో రంగరించి తన యొక్క మాటలతో శిష్యుడికి అర్థమయ్యేటువంటి భాషలో అందించగలిగేటువంటి వాడు ఆయన నిజమైనటువంటి గురువు. అటువంటి వాడు కరుణాసముద్రుడు అని అంటారు. ఎందుకని దయాసముద్రుడు కరుణాసముద్రుడు అన్నారు? సముద్రం అంటే అంతుపంతు లేకుండా ఉండేటువంటిది, అనంతమైనటువంటిది సముద్రం. అట్లానే గురువు యొక్క కృప కూడా అనంతమైనటువంటిది. ఆ కృప ఎప్పుడైనా శిష్యులు తప్పు చేసినప్పటికీ కూడా తప్పుని ఎత్తి చూపి వాళ్ళ తప్పు మళ్ళీ చెయ్యకుండా ఉండటం కోసమని ప్రయత్నిస్తాడే కానీ ఫలానా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని ఎల్లప్పుడూ కూడా వాళ్ళని ద్వేషిస్తూ ఉండేటువంటి వాడు గురువు గారు. అది సామాన్యుడి యొక్క పరిస్థితి. సామాన్యుడు సామాన్యుడికి ప్రేమ కలిగినా ద్వేషం కలిగినా చాలా కాలం ఉంటుంది. కొంతమందికి ప్రాణం పోయేంత వరకు కూడా ఉంటుంది. వాళ్ళే మాటల్లో కూడా చెప్తారు, నిన్న నా జీవితంలో క్షమించను అంటారు. అంటే వాడి జీవితం ఉన్నంతవరకు వాడిని క్షమించడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాడికి అలాంటి కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు. తాత్కాలికంగా కోపం రావచ్చు, తాత్కాలికంగా అతని మీద ద్వేషం కలిగితే కలగవచ్చు, కానీ అది కొద్ది కాలమే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ మామూలైపోవాలి. ఇతరుల మీద ఎలా ఉన్నా ఆ గురు శిష్య సంబంధం మాత్రం అట్లా ఉండాలి. గురువుకి శిష్యుల మీద ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి క్రోధమో లేకపోతే ద్వేషమో లేకపోతే వాళ్ళు ఏదో చెడిపోవాలనో అలాంటి ఆలోచన మాత్రం ఎప్పుడు ఉండకూడదు. అలాగనే శిష్యులకు కూడా గురువు మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసము ఇవన్నీ కూడా పూర్తిగా ఉండాలి. అలాంటి గురువునే గురువు అంటారు, ఇలాంటి శిష్యుడినే శిష్యుడు అని అంటారు. అందుకనే గురువు కరుణాసముద్రుడు అని ఇక్కడ చెప్పటం. సముద్రం యొక్క అంతు పంతు లేకుండా అనంతంగా సముద్రం ఎట్లా ఉంటుందో గురువు యొక్క కరుణ కూడా అలాగా అనంతంగా ఉంటుంది. సంసార దవాగ్నిలో తప్పించిపోతూ దారి తెన్ను కానక దిక్కు తోచక తిరుగాడుతూ ఉన్నటువంటి తనని తనలాంటి వాళ్ళని ఆదరంతో ప్రేమతోటి దరిచేర్చుకొని తన యొక్క అమృత వాక్కులతో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని ఎంతో ఆ శిష్యుడికి ఉపయోగపడే విధంగా శాస్త్రాల్లో చూపించినటువంటి ఆ మార్గాల్ని అనుసరిస్తూ అతడి యొక్క ఉన్నతికి పాటుపడుతూ ఉంటాడు. తన యొక్క ఆ వాక్ అనేటువంటి అమృతపు జల్లులతో శిష్యుడి యొక్క తపనని సేదతీరుస్తూ ఉంటాడు. శిష్యుడు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉండి ఉండి తపన చెంది ఉంటాడు. ఆ తాపం చల్లారాలి అంటే ఆ గురువు అమృతమయమైనటువంటి వాక్కుల్ని అందించాలి. ఆ అమృతపు జల్లులు కురిసినప్పుడే ఈ శిష్యుడిలో ఉన్నటువంటి తపన కాస్త తగ్గిపోతుంది. కాబట్టి ఆయన అనుభవ సారాన్నంతటినీ కూడా ఎంతో దయతోటి ఆ శిష్యుడికి ప్రసాదిస్తాడు గనక ఆయన దయాసాగరుడు. అంతేకాదు శాస్త్రాల్లో ఉండేటువంటి వాక్యాలు కానీ పదాలు కానీ భాష కానీ సామాన్యుడికి అర్థం కానట్లుగానే ఉంటుంది. అటువంటి అర్థం కానటువంటి పదాలన్నింటినీ కూడా శిష్యుడికి అర్థమయ్యే విధంగా అర్థమయ్యేంతవరకు ఏ రకమైనటువంటి విసుగు విరామం లేకుండా అతనికి అందించేటువంటి వాడే దయాసాగరుడైనటువంటి గురువు. కాబట్టి ఆయన ఇక్కడ అపార దయాసముద్రుడు అన్నారు. ఎంతమందో మహానుభావులు పరోపకార పరాయణులు ఈ లోకంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారందరిలోనూ ఉత్తముడైనటువంటి వాడు తన యొక్క గురువు అని విశ్వసిస్తున్నాడు ఇక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు. అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మాన్ని లేదా పరమాత్మని అందుకున్నటువంటి తన గురువు అటువంటి మహానుభావుడు అని. తన గురువు రూపంలో భగవంతుడే గురువు రూపంలో తనని చేరదీశాడు అని విశ్వసిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ గురువుని ఇలా ప్రశంసిస్తూ ఉన్నాడు. అటువంటి గురువుకి ఏం అందిస్తాడు? నమో నమః అని రెండు సార్లు నమస్కారాన్ని తెలియజేస్తున్నాడు. నమః నమః రెండు సార్లు నమస్కారాన్ని తెలియజేస్తున్నాడు. అంటే మామూలు భక్తి కాకుండా మిక్కిలి భక్తితో ఉన్నట్టుగా, కృతజ్ఞతాభావంతో ఉన్నట్టుగా ఇక్కడ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా గురుస్మరణ చేయటంతో, గురువుని గుర్తు తెచ్చుకోవటంతో, గురువుని ప్రశంసించడంతో అతనిలో గత స్మృతులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఏమిటా గత స్మృతులు? వాటి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 488 శ్లోకం చూడండి. యత్కటాక్ష శశి సాంద్ర చంద్రికా, పాత భూత భవతాపజశ్రమ, ప్రాప్తవానహమఖండ వైభవ, నందమాత్మ పదమక్షయం క్షణాత్. యత్కటాక్ష, ఏ గురుదేవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాల చేత, ఏ గురుదేవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అనేటువంటి శశిసాంద్ర చంద్రికా పాత, శశిసాంద్ర చంద్రికా పాత చంద్రకిరణాలు పడటంతో, అంటే గురుదేవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అనేటువంటి చంద్రకిరణాలు పడటంతో, భవతాపజ శ్రమధూత, భవతాప అంటే ఈ సంసార తాపం అనేటువంటి శ్రమ ఏదైతే ఉందో ఈ తాపం అనేటువంటిది తొలగిపోయి అఖండానంద వైభవ, అఖండ వైభవానందం, అఖండమైనటువంటి వైభవ ఆనందంతో కూడినటువంటి అక్షయం ఆత్మపదం, అక్షయమైనటువంటి ఆత్మ సామ్రాజ్యాన్ని, ఆత్మస్థానాన్ని, అక్షయం అంటే ఎప్పటికీ నశించినటువంటి ఆత్మస్థానాన్ని క్షణాత్ ఒక్క క్షణంలో అహం ప్రాప్తవాన్ నేను పొందాను, ఇది గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఈ గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎలా ఉన్నాయనంటే, చంద్రకిరణాలు కనుక పడితే ఆ చల్లని కిరణాలతో ఇక్కడ ఉన్నటువంటి తాపం కాస్త ఎట్లా అయితే తగ్గిపోతుందో ఆ ప్రకారంగా తన యొక్క తాపం, భవతాపం అంటే భవ సంసార తాపం అనేటువంటి సంసార జన్మమరణ చక్రంలో పడి కొట్టుకుంటూ 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 వచ్చి ఈ తాపం అంతా కూడా గురుదేవుని యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణాల ద్వారా తొలగిపోయింది. అందుకనే వాటిని చంద్రకిరణాలతో పోల్చారు. సూర్యకిరణాలు ఎట్లుంటాయి? తాపం కలిగిస్తాయి. చంద్రకిరణాలు ఎట్లుంటాయి? కలిగినటువంటి తాపాన్ని తగ్గిస్తూ ఉంటాయి. అందుకని సూర్యకిరణాలతో పోల్చకుండా చంద్రకిరణాలతో పోల్చారు. అదిగో అటువంటి ఆ గురువు కారణంగా ఒక్క క్షణంలో నేను ఈ అనంతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటున్నాను అంటున్నాడు. ఒక్క క్షణం అని చెప్పటంలో కూడా ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడికి ఎంతకాలమైనా ఒక్క క్షణమే, ఆనందాల్లో ఉన్నవాడికి ఎంతకాలమైనా ఒక్క క్షణమే, బాధల్లో దుఃఖాల్లో ఉన్నవాడికి మాత్రం కాలం గడవదు. ఎప్పుడెప్పుడు టైం అయిపోద్దా టైం చూసుకుంటూ ఉంటాడు. ఇంకా 2 కాలేదే 3 కాలేదే 4 కాలేదే చూసుకుంటుంటాం. కానీ ఆనందంలో ఉన్నటువంటి వాడికి అలా కాదు. అదిగో దాన్నే ఇక్కడ చెప్తున్నారు. సాధారణంగా సూర్యుడి యొక్క వేడికి ఈ భూమి కాస్త బాగా వేడెక్కి తీవ్రమైనటువంటి తాపంతో ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే రాత్రి అయిందో చంద్రుడు వస్తాడు. చంద్రుడు వచ్చినప్పుడు ఆ చంద్రకిరణాలు, ఆ శీతలమైనటువంటి చంద్రకిరణాలు ఎప్పుడైతే పడిపోయినాయో ఆ పడటంతో ఈ తాపంతో ఉన్నటువంటి భూమి కాస్త చల్లబడిపోతుంది. అదేవిధంగా ఈ సంసార దావానలం అంటే అరణ్యాన్ని కనుక తగలబెడతానికి అగ్ని ఎట్టా వస్తుంది అట్లా ఈ సంసారం అనేటువంటి ఈ దావానలం అనేటువంటి అగ్నితో తాపం చెందినటువంటి నా హృదయం గురుదేవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు దయామృతం అనేటువంటి ఆ వీక్షణాలు పట్టంతో ఆ చంద్రకిరణాలు పట్టంతో నా హృదయం కూడా చల్లబడిపోయింది, తాపశాంతి జరిగింది. అప్పటిదాకా దేహంగా జీవుడిగా అహంకారంగా ఈ సంసార దవాగ్ని తప్తమై ఉన్న అటువంటి వ్యక్తిత్వం అంతమైపోయి అఖండ ఆనంద రసపూర్ణమైనటువంటి ఆత్మగా స్వస్వరూపంలో ఇప్పుడు నిలిచాను. ఇప్పుడు నేను నా స్వరూపంలో నిలిచాను. నా స్వరూపం ఏంటంటే ఆనంద స్వరూపం. నా స్వరూపమే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపమే ఆనంద స్వరూపం. అందుకని ఇప్పుడు ఆనంద స్వరూపంలో నేను నిలిచిపోయాను. ఇప్పుడు నేను జీవుణ్ణి కాదు, దేహమనోబుద్ధులు కాదు. ఇప్పుడు నేను కేవల ఆత్మని, కేవల ఆనంద స్వరూపాన్ని, కేవల పరమాత్మ చైతన్యాన్ని. ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణ జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, సూర్యకిరణాలతో వేడెక్కినటువంటి భూమిని చల్లబరచడానికి సూర్యుడు దిగిరాడు. కానీ సూర్యకిరణాలు వచ్చి సూర్యకిరణాలతోటి అంటే భూమిని వేడెక్కించడానికి సూర్యుడు రావటంలా, భూమిని వేడెక్కించడానికి సూర్యుడు రావటంలా. ఎవరు వస్తున్నారు? సూర్యకిరణాలు వస్తున్నాయి. మరి వేడెక్కినటువంటి భూమిని చల్లబరచడానికి చంద్రుడు దిగి రావటంలా, చంద్ర కిరణాలు వస్తూ ఉన్నాయి. ఆ కిరణాల యొక్క చల్లదనానికి, ఆ కిరణాల యొక్క చల్లదనాన్ని భూమి స్వయంగా స్వీకరించి అది చల్లబడిపోతాం. అదేవిధంగా ఈ సంసార తాపంతో తప్పించిపోతూ ఉన్నటువంటి శిష్యుడు, సాధకుడు, మానవుడు ఎవరైనా సరే, అటువంటి వాణ్ణి గురువు చల్లబరచటల్లా. మరేం చేస్తున్నాడు? గురువు నిరంతరము కూడా జ్ఞానామృతాన్ని వర్షింపజేస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానామృత వర్షంలో తడిసి ఈ శిష్యుడు తన యొక్క తాపాన్ని చల్లార్చుకుంటా ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క జ్ఞానామృత వర్షంలో తడిసినటువంటి వాడే తన యొక్క తాపాన్ని చల్లార్చుకోగలుగుతాడు. అంటే ఇక్కడ శిష్యుడే స్వయంగా దాన్ని స్వీకరిస్తున్నాడు, ఆ జ్ఞానామృత వర్షాన్ని. ఎంత వర్షం పడ్డా మనం కనుక స్వీకరించకపోతే మనం తడవకుండానే ఉంటాం, స్వీకరిస్తేనే తడిసేది. అలాగనే ఆ అమృతంలో కూడా తడవాలంటే మనం దానికి స్వీకరించేటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టే ఈ జ్ఞాన సహాయంతో గురువు అందించినటువంటి జ్ఞానం కారణంగా, జ్ఞానామృతం కారణంగా శిష్యుడు తాను ఉన్నతమైనటువంటి ఆత్మస్థితికి చేరుకున్నాడు, ఆత్మ పదంలో కూర్చున్నాడు, ఆత్మగా ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆత్మగా ఉన్నాడో అఖండమైనటువంటి ఆనందం అతనికి కలుగుతా ఉంది. నిజంగా అఖండమైనటువంటి ఆనందం కలగటం కాదు, పొందటం కాదు, ఆనందమే తాను. ఆనందం వేరుగా కనుక ఉండి దాన్ని పొందటం అయితే ఒక్కొక్కప్పుడు పోవచ్చు కూడా. ఇప్పుడు మనకు సంతోషం కలిగిందనుకోండి, మళ్ళీ ఆ సంతోషం పోవచ్చు. కానీ నేనే సంతోషాన్ని అయితే ఇక పోయేదేముంది వచ్చేది, నేను ఎక్కడికి పోతే అక్కడికి సంతోషం, ఎందుకంటే నేనే సంతోషం. కాబట్టి ఆ సంతోషం, ఆనందం ఏదైతే ఉందో అదే తాను కనుక అటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. అందుకనే దాన్ని ఏమన్నారంటే అక్షయ ఆనందం అన్నారు. అక్షయమైనటువంటి ఆనందం అంటే నశించినటువంటి ఆనందం, అంటే ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఆ ఆనందానికి తిరుగంటూ లేదు అనేటువంటి విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు గురువు పట్ల అంటే తనకి ఈ రకమైనటువంటి జ్ఞానామృతాన్ని అందించినటువంటి, తాను ఉన్నత స్థితిలో నిలిపినటువంటి గురువుని పట్ల కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడో చూడండి, తరాసులకు 489. ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ నిత్యానంద స్వరూపోహం పూర్ణోహం త్వదనుగ్రహాత్. అన్ని తెలిసినటువంటి అటువంటి పదాలు. ధన్యోహం, నేను ధన్యుణ్ణయ్యాను. కృతకృత్యోహం, నేను కృతకృత్యుణ్ణయ్యాను. పాస్ అంటే ఈ జన్మ దేనికోసం అయితే తెచ్చుకున్నానో అది కాస్త పూర్తి చేసుకున్నాను, కృతకృత్యుణ్ణయ్యాను. భవగ్రహాత్ భవబంధాల నుంచి విముక్తోహం విడుదల పొందాను. సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి కూడా విడుదల పొందు. తదనుగ్రహాత్ నీ యొక్క అనుగ్రహం వల్ల నిత్యానంద స్వరూపోహం, నిత్యమైనటువంటి ఆనంద స్వరూపంగా ఉన్నాను. ఆనందం ఆనందం అన్నప్పుడల్లా నిత్యమైనటువంటి తగిలిస్తానే ఉన్నారు, జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే మనంతా అనిత్యమైంది కనుక, అందుకని నిత్యమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి ఆనందం. ఈ ఆనందం ఎప్పుడు పోయేది కాదు. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ అట్లా ఆనందంగా ఉండం. పరిస్థితులు మారిపోతే మన ఆనందం మారిపోతూ ఉంటుంది. కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం, కానీ ఇక్కడ మాత్రం అట్లాంటిది కాదు. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు అంటూ ఏమి లేవు, ఉన్నదంతా తానొక్కటే, తనకంటే అన్యముగా రెండవదేమీ లేదు. అందుకనే నిత్యానంద స్వరూపం అది. అందుకనే నిత్యానంద స్వరూపోహం పూర్ణోహం, నేను పూర్ణమైనటువంటి వాణ్ణి, ఎక్కడా ఏ కొరతలు నాకు లేవు అంటున్నాడు. నా జన్మ ధన్యమైంది అంటున్నాడు శిష్యుడు. ఆత్మానుభూతి పొందితే జన్మ ధన్యమైనట్టే, ఇంకా అంతకంటే ఏముంది? కానీ ఈ లోకంలో మనం అప్పుడప్పుడు కూడా నా జన్మ ధన్యమైంది అంటాం. ఎందుకని? ఏదైనా పాస్ అవుతానో కాదనుకున్న దాంట్లో పాస్ అయ్యడం కూడా నా జన్మ ధన్యమైందండి. ఈరోజు ఉద్యోగం రాజామో రాజా అనుకుంటే ఉద్యోగం వచ్చిందండి, నా జన్మ ధన్యమైందండి, ఇక నాకేం పర్వాలేదు ఉద్యోగం వచ్చేసింది. ఈ ధన్యాలు కాదు, అవన్నీ ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరగచ్చు, మళ్ళీ వచ్చినాయి మళ్ళీ పోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం అది కాదు. నా జన్మ ధన్యమైందని అంటే ఎప్పుడైతే ఈ జీవభావంలో నుంచి ఆత్మభావంలో నిలిచాడో, ఈ జీవభావాన్ని తొలగించుకొని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మగా ఉన్నాడో, ఇక అతను మళ్ళీ దిగొచ్చే పని లేదు, ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి వాడు. అందుకనే ధన్యోహం, నా జన్మ ధన్యమైంది అంటున్నాడు. ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు ఆ ఆత్మానంద అనుభూతిలో ఓలలాడుతూ తన యొక్క సంతృప్తిని, సంతోషాన్ని, కృతజ్ఞతాభావాన్ని ఒక్కసారిగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అలా వ్యక్తం చేస్తే తప్ప ఎలా చేసినా కూడా తృప్తి కలగట్లేదు. అందుకని ఇంకా 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 తృప్తి కలగాలనేటువంటి భావంతో ఉన్నాడు. మానవ జన్మ ఎందుకోసం అయితే వచ్చిందో, ఆ జన్మ సార్థక్యానికి ఏం చేయాలో అది చేశాడు, దాన్ని పొందాడు. సాధారణంగా ఈ లోకంలో మానవ జన్మ ఎందుకు వచ్చింది అని అంటే పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కంటానికి, బాగా సంపాదించడానికి, వాళ్ళ చెయ్యి ఇవ్వటానికి, చివరికి పోవటానికి అని అనుకుంటారు, లేదా దీంతో ఏం పొంది అనుకుంటారు. కానీ ఇది కాదు. ఈ లోకంలో మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎందుకు వచ్చాడో తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడు అనుకున్నాడు, బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయాడు, వేరే విషయం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు, నేను కనుక ఈ గర్భనర్భం నుంచి బయటపడితే ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నించి ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాను, మళ్ళీ ఈ గర్భనరకం మళ్ళీ నేను పడలేను, మళ్ళీ నాకు ఈ నరకాలు నాకు అక్కర్లేదు, నేను శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండాలి అని అనుకుంటాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అందరూ అట్లా అనుకొని వచ్చినటువంటి వాళ్ళని, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ విషయం అంతా కూడా 99.9% మంది మర్చిపోతారు. నిజంగా చెప్పాలంటే 100 మంది మర్చిపోతారు, కానీ 99.9 చెప్పామంటే ఆ 0.1 వాళ్ళకి ఉపనిషత్తులు గుర్తు చేస్తున్నాయి, గురువులు మహాత్ములు గుర్తు చేస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళు మారుతారు. కాబట్టి మొత్తం అందరు కూడా మర్చిపోయేవాళ్ళే, కానీ అందరు కూడా వచ్చింది ఏంటంటే ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, ఈ జన్మలో మనం మోక్షాన్ని అందాలి, అందుకోవాలి, మోక్షాన్ని అందుకోవటం కోసమే ఈ జన్మ వచ్చింది. కాబట్టి మోక్షం కోసం జన్మ వచ్చింది కాబట్టి మోక్షాన్ని పొందితే జన్మ సాఫల్యం. జన్మ సాఫల్యం కావటం అంటే కృతకృత్యుడైనట్టు. అందుకనే నేను కృతకృత్యుణ్ణయ్యాను అని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ శిష్యుడు. అంతేకాదు, ఈ సంసారం అనేటువంటి మొసల నుంచి విముక్తుణ్ణయ్యాను అని కూడా అంటున్నాడు. సంసారాన్ని ఇక్కడ మొసలతో పోల్చారు. మనకి గజమకరుల సంగ్రామం తెలుసు, ఏనుగు మొసలి తగాద. మొసలేమో నీళ్ళలో ఉంటుంది, ఏనుగేమో నేల మీద ఉంటుంది. నేల మీద ఉన్న ఏనుగు నేల మీద అనుకోండి, నేలలో పోయింది, గట్టిగా పట్టుకుంది కాలు, అదేమో లోపలికి లాగుతుంది, ఇదేమో పైకి లాగుతూ ఉంది. కానీ దాని బలం ఎక్కువై లోపలికి లాగుతూ ఉంటే దీని బలం కాస్త క్షీణించింది, అప్పుడు భగవంతుడు తలుచుకుంది. సరే, అది కథ. గజేంద్ర మోక్షం కథ. మరి ఇక్కడ కూడా ఏమిటంటే మొసలి మానవుడు కనుక చిక్కాడంటే మాత్రం తప్పును మింగేస్తుంది, ఇంకేం అనుమానం లేదు. మనకి ఎక్కడో కథల్లోనో సినిమాల్లోనో చూపించినట్టుగా కాసేపే ఉంచదు, ఎందుకంటే దాని నోరు దాని పొట్ట అంత పెద్దది, తక్కువనమైనా మింగేస్తుంది. దాని గర్భంలోకి పోయిన తర్వాత కూడా కొంతసేపు శ్వాస ఆడుతూ ఉంటుంది మనిషికి, అంటే బ్రతికే ఉంటాడు. విచిత్రం చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రాణం పోతే పర్వాలేదు, ప్రాణం కూడా ఉంటుంది, శ్వాస కూడా ఆడుతూ ఉంటుంది, కానీ క్రమంగా శ్వాస ఆగిపోతుంది తర్వాత. ఎందుకంటే ఇక లోపల శ్వాస వచ్చేటువంటి శ్వాస ఆడేటువంటి అవకాశం లేదు. ముందు అసలు భయం ఉంటుంది, ఆ భయంతో ప్రాణం కూడా పోతుంది, ఆ తర్వాత జీర్ణం చేసుకుంటుంది, ఇది వేరే విషయం. సరే, ఏదైనా అవకాశం కనుక చిక్కిందా అంటే పొరపాటున గ్రహపాటున అది కనుక నోరు తెరిచిందా, వాడు కనుక ఏదైనా శక్తి కలిగినది గబుక్కు నోట్ల నుంచి కనుక బయటకు వస్తే బతికిపోతాడు. అంటే మొసలి యొక్క పట్టు నుంచి లోపలికి పోయిన తర్వాత బయటికి రావచ్చు, నోటికి చిక్కినప్పుడు మాత్రం హీరో తప్పించుకోవడానికి వెళ్ళగాదు, అది మాత్రం లాగేస్తా ఉంది. కానీ లోపలికి పోయినటువంటి వాడు ఒకవేళ మొసలి కనుక నోరు తెరిస్తే తక్కువ బయటకు వచ్చేసేయచ్చు, అంటే తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది, ఒక అవకాశం చిక్కితే. అలాగే ఈ సంసారం అనేటువంటి పెద్ద మొసలి, ఈ సంసారం, ఈ జన్మరణపు సంసారం కూడా ఒక పెద్ద మొసలి లాంటిది. ఈ మొసలికి మనం చిక్కాం, ఈ సంసారంలో పడ్డాం, అంటే ఈ మొసల్లో పడ్డాం. పడిన తర్వాత ఏమైంది, ఏదో పనులు చేస్తూ ఉన్నాం, ఏదో సుఖం అనుకుంటున్నావు, దుఃఖం అనుకుంటున్నావు, బాధ అనుకుంటున్నావు, భయం అనుకుంటున్నావు, కర్మలు చేస్తూ ఉన్నావు, మంచని చెడుని పాపమని పుణ్యమని రకరకాల వ్యవహారాలతో ఉంటున్నావు. అయితే ఎన్ని చేస్తున్నా కూడా మనకి నిత్యమైనటువంటి ఆనందం లేదు, తాత్కాలికమైనటువంటి ఆనందం ఉందే కానీ, ఆనందం దుఃఖం, ఆనందం దుఃఖం, ఆనందం దుఃఖం ఉందే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం మాత్రం లేదు. మరి శాశ్వతమైనటువంటి ఆనందం కనుక కావాలంటే ఈ సంసారం అనేటువంటి మొసల నుంచి బయటపడాలి, అంటే జీవభావాల నుంచి బయటపడాలి, అంటే నేను జీవుణ్ణి అనేటువంటి భావం నుంచి బయటపడాలి, అంటే నేను దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటి భావాల నుంచి బయటపడాలి, ఈ ఉపాధుల యొక్క తాదాత్మ్యం నుంచి బయటపడాలి. ఈ ఉపాధుల తాదాత్మ్యం నుంచి ఎప్పుడైతే బయటపడటం కనుక జరిగిందో, ఇప్పుడు శిష్యుడు తాను తానుగా ఉంటాడు, తాను పరమాత్మగా ఉంటాడు, తాను ఆత్మగా ఉంటాడు, తాను యథార్థంగా ఆత్మ, కానీ ఉపాధుల్లో చిక్కాడు, ఈ ఉపాధుల్ని తప్పించుకొని వచ్చాడా, తాను ఆత్మగా శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపమైనా మన ఆత్మస్వరూపమని మర్చెందుకు పోతున్నామనంటే, ఈ ఉపాధులన్నీ కూడా మనల్ని చుట్టుకొని వీటి మీద మనం దృష్టిని మళ్ళించి మన స్వరూపం మీద మన దృష్టి లేకుండా చేస్తుంది. అంటే ఈ ముసుగులన్నీ కూడా మనకి పడి, దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటి ముసుగులన్నీ కూడా మన చుట్టూ చేరి మనల్ని ఆలోచించలేకుండా వాటి గురించి ఆలోచించేటట్టుగా చేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం ప్రయత్నంతో వాటిని వాటి యొక్క బంధనాల నుంచి మనం తప్పించుకున్నామో, అప్పుడు మన స్వరూపంలో మనం నిలుస్తాం, మనం మనంగా ఉంటాం. అదే ఆనందం, అదే శాశ్వతానందం, అదే మోక్షం, అదే కైవల్యం. కాబట్టి అటువంటిదే నిత్యానంద పరిపూర్ణం. నిత్యానందం, శాశ్వతానందం, పరిపూర్ణమైనటువంటి ఆనందం, అక్షయమైనటువంటి ఆనందం, అంటే క్షయమైనటువంటిది కాదు అది. కాబట్టి తన జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాడు. ఇదంతా తన గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్లనే అని నమ్ముతున్నటువంటి వాడు శిష్యుడు. నిజమైనటువంటి శిష్యుడు, ఉత్తముడైనటువంటి శిష్యుడు ఎప్పుడూ కూడా తాను కొంత గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఇదంతా నా ప్రతిభ అని ఎవడైతే అనుకుంటాడో, అటువంటి వాడు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు. అలా కాకుండా ఇదంతా నా గురువు యొక్క అనుగ్రహం కారణంగానే నాకు లభించింది అని అనుకుంటాడో, అటువంటి వాడు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటాడు. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అందుకని తాను ఇప్పుడు ఆ గురువు యొక్క కృపాకటాక్ష వీక్షణాల చేత నేను ఈ స్థితిని అందుకున్నాను అనేటువంటి భావనతో అటువంటి స్థితికి కారకుడైనటువంటి ఆ గురువుకి నమస్కరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం 489వ శ్లోకం వరకు చెప్పుకున్నాం, ఇవాళ మూడు శ్లోకాలు, నిన్న మూడు శ్లోకాలు. ఇంతవరకు కూడా ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు తాను ఆత్మానందాన్ని అనుభవిస్తూనే మనోబుద్ధులతో కూడినటువంటి జీవుడిగా తన అనుభవాన్ని, తాను ఈ స్థితికి రావటానికి కారణమైనటువంటి గురుదేవుల యొక్క కృపా కటాక్షాన్ని వర్ణించాడు. ఈ వర్ణనలో ఉన్నటువంటి భేదం ఏమిటో జాగ్రత్తగా గమనించండి. ఇప్పటిదాకా శిష్యుడు పూర్తిగా ఆత్మానుభూతిలో ఉన్నప్పుడు మాట్లాడటం కాదు ఇది, ఆత్మానుభూతిలో ఉండి ఒకవైపున ఆనందాన్ని అనుభవిస్తూ జీవుడుగా ఉంటే ఎలా అయితే చెప్పడానికి వీలవుద్దో అలా చెబుతున్నాడు. ఇక్కడి నుంచి ఇలా లేదు, ఇది పోయింది. ఇక పూర్తిగా ఆత్మానుభూతిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో అదిగో ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పబోతున్నాడు. అంటే ఇక నుంచి శిష్యుడు తన స్వరూపంలో నిలిచాడు, అంటే కేవల ఆత్మగా ఉన్నాడు. కేవల ఆత్మగా ఉన్నాడంటే ఇక మనస్సుతోటి బుద్ధితోటి మాట్లాడటం ఏముండదు, కేవల ఆత్మగా ఉన్నాడు. అంటే ఆత్మయే ఏమి చెప్పాలో చెప్తా ఉంటుంది అంతే. కాబట్టి ఆ స్థితిలో ఆ స్వస్వరూపంలో నిలిచి ఈ ప్రపంచాన్ని మరిచి తన యొక్క అనుభవాన్ని వర్ణించబోతున్నాడు దాదాపుగా రాబోయేటువంటి అన్ని శ్లోకాలు. అంటే 517వ శ్లోకం వరకు, 517వ శ్లోకం అని అంటే దాదాపు 28 శ్లోకాల్లో పూర్తిగా ఆత్మానుభూతిలో నిలిచిపోయినటువంటి ఆ శిష్యుడు తన యొక్క అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. అది మనకెంతో ఉపయోగకరమైనటువంటిది. దాన్ని మనం తర్వాత రేపటి తెలుసుకుంటాం.